శ్రీమహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి భాగవతం 97వ భాగం. దక్షిణాదేవి వృత్తాంతం. నారద, ఇప్పుడింకా దక్షిణాదేవి వృత్తాంతం చెబుతాను, అది కూడా శ్రద్ధగా వినేసేయి. గోలోకంలో సుశీల అని ఒక గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయసి, రూప యౌవన సౌందర్యాదులన్నింటా రాధాదేవిలాగానే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి, చక్కని పలువరస కలిగిన సుందరీమణి, కమలలోచన, అవయవాల పొందికలు అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండపండులాంటి పెదవి, యౌవన మధ్యస్థ, లేడి చూపులు, హంసగమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు, కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నిరజాణ, రసజ్ఞ, రసిక, రాసేశ్వర సోత్సుక, కృష్ణ ప్రియభామిని. ఒకనాడు ఈ సుశీల ఒక పొదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలసిపోయి అతడి ఒడిలో పడుకొని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపు వచ్చింది. వీరిద్దరినీ చూసింది. కోపంతో భగ్గుమంది, కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం కందగడ్డలా మారింది, అధరం వణుకుతోంది, శరీరం కోపం పట్టలేక ఊగిపోతోంది. తిట్టలేదు, కొట్టలేదు, చుర్రున చూసి గిరున తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలచుకొని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపగోపీజనం 300,000,000,000,000 మంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తమ పతి, తమ నాథుడు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరుబోరును విలపిస్తూ వెంటబడ్డారు. పారిపోతున్న కృష్ణుడిని, వెంటబడిన సుశీలను చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈరోజు నుంచి సుశీల ఈ గోలోకంలో అడుగుపెట్టిందంటే భస్మమైపోతుంది అనేసింది. ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో, ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి ఎంతకీ అంతుబట్టలేదు. ఉస్సురంటూ అందరూ తిరిగి వచ్చారు. రాధమ్మను శరణు వేడారు. కృష్ణుణ్ణి రప్పించమని, కోపం ఉపసంహరించుకోమని పాదాలు పట్టి ప్రార్థించారు. రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ విరహం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటి కోటి యుగాలై బరువుగా సాగుతోంది. హే కృష్ణ, ప్రాణనాథ, ప్రాణేశ, చేరరావయ్య, ప్రాణాధిక ప్రియ, ప్రాణాధిష్టాన దేవత, దర్శనం అనుగ్రహించు. నువ్వు కనిపించకపోతే, సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. పతి సౌభాగ్యం వల్లనే కదా స్త్రీలకు గౌరవము గర్వము పెరిగేది. అందుకని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పతిని సేవించాలి. కులస్త్రీలకు మగడే బంధువు ప్రాణాధిదేవత, సకల సంపత్స్వరూపుడు, మూర్తీభవించిన భోగం సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు, సమ్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించేవాడు మగడే. కోపాన్ని అవమానాన్ని తొలగించేవాడు మగడే. సంసారంలో సారం మగడే, స్వామి మగడే, బంధువుల్లోకెల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటి వచ్చే బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు కనుక భర్త, పాలిస్తాడు కనుక పతి, శరీరానికి అధిపతి కనుక స్వామి, కోరికలు తీరుస్తాడు గనక కాంతుడు, సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు గనక బంధువు, ప్రీతి కలిగిస్తాడు గనక ప్రియుడు, ఐశ్వర్యం కలిగిస్తాడు గనక ఈశ్వరుడు, ప్రాణాలకు ప్రభువు కనుక ప్రాణేశ్వరుడు, రతిసుఖం పంచుతాడు గనక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువకు మరొకడు లేడు, ఉండడు. మగడి శుక్లం వల్ల జన్మిస్తాడు గనక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగనాండ్రకు 100 మంది బిడ్డల కన్నా మగడే ప్రియుడు. అతడి మీద ప్రేమ అంత అధికం. పుత్రస్తు స్వామినః శుక్లాత్ జాయతే తేన స ప్రియః, శతపుత్రాత్ పరస్వామి కులజానాం ప్రియః సదా, అసత్యకుల ప్రసూత కాంతం విజ్ఞాతుమక్షమా. అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకల తీర్థాలలోనూ స్నానాలు చేసిన ఫలం, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలం, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం, సర్వతపస్సులు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, గురు విప్ర వేద సేవలు చేసిన ఫలం, ఇంకా ఏమేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం, ఇవన్నీ కలిపిన పతిపాద సేవా ఫలంలో 16వ వంతుకు కూడా సరితూగవు. గురువు కన్నా, విప్రుడి కన్నా, ఇంద్రుడి కన్నా, దేవుడి కన్నా మగడే గొప్పవాడు, ఆరాధనీయుడు. పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనాండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపగోపీ జనాలకు, అసంఖ్యాక బ్రహ్మాండాలకు, వాటిలో ఉన్న జీవరాశులకు, విశ్వాది సమస్త గోళాలకు అధినాయకను కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణ పరమాత్ముని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీ స్వభావం అటువంటిది, ఎంతటి వారికైనా దురతిక్రమం కదా. గోపీనాం లక్షకోటీనాం గోపానాం తథైవ చ బ్రహ్మాండానామ సంఖ్యానాం తత్రస్థానాం తథైవ చ విశ్వాది గోళకాంతానాం ఈశ్వరీ యత్ప్రసాదతః అహం న జానే తం కాంతం స్త్రీ స్వభావో దురత్యయః. రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికి మంటికి ఏకధారగా విలపించింది. నాథా నాథా అంటూ దిక్కులు పగిలేలా వెలుగెత్తి అరిచి పిలిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది. కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది. అధసా దక్షిణాదేవి ధ్వస్త గోలోకతో మునే సుచిరం చ తపస్తత్వా వివేశ కమలాతనౌ. ఇది ఇలా ఉండగా శాపగ్రస్తురాలైన సుశీల గోలోకం నుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో లీనమయ్యింది. ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమనిష్టలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తి అయ్యింది, కానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకిలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పొందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరు పెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలు చేసి స్తుతించాడు. కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాదేవి. కోటి చంద్రుల కాంతిని ప్రసవిస్తోంది. అత్యంత కమనీయంగా, సుందరంగా ఉంది, మనోహరంగా ఉంది. కమలాస్య కోమలాంగి, కమలాయత లోచన, కమలాంగ సముద్భవ, కమలాసన పూజిత, బ్రహ్మార్చిత, వహినిశిఖలాంటి వస్త్రం ధరించింది. దొండపండుల్లాంటి పెదవులు, తీరిన పలువరుస మాలతీ పుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందర వేషం సుస్నాత మునీశ్వరుల మనస్సులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరి బొట్టు, చందనపు చుక్క, పాపట సింధూరం ఉజ్వలంగా ఉంది. కటి జఘన భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తైన వక్షస్థలం కామదేవుడికి ఆధారదేవతలాగా ఉంది. కామబాణ పీడిత ఈ దక్షిణాదేవిని దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్ఛిల్లాడు. బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. 100 ఏళ్ళు నిర్జన ప్రదేశాలలో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతయ్యింది. 12 ఏళ్ళు మోసింది. సర్వయజ్ఞ కర్మలకు ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞయాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులకు యజ్ఞకర్మ ఫలాలను అందిస్తుంటాడని వేదాలు వేదవేత్తలు చెప్పే మాట. ఆ ప్రకారం దేవతలకు యజ్ఞఫలాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి చెందారు. ఎవరి లోకాలకు నెలవులకు వారు వెళ్ళారు. నారద, దానధర్మాలు గాని యజ్ఞయాగాదులు గాని ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి. తక్షణం ఫలం లభిస్తుంది అని వేదం చెబుతోంది. అజ్ఞానం వల్ల గాని ఆటంకం వల్ల గాని బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తం సేపు ఆలస్యమైతే 2 రెట్లు, ఒక రాత్రి గడిస్తే 3 కోట్ల రెట్లు, 3 రాత్రులు గడిస్తే 100 కోట్ల రెట్లు, 7 రోజులు గడిస్తే దానికి 2 రెట్లు, నెల గడిస్తే 1 లక్ష రెట్లు, సంవత్సరం ఆలస్యమైతే 3 కోట్ల రెట్లు అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మంతా నిష్ఫలమవుతుంది. బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరి ఇంకా జీవితంలో ఏ సత్కర్మకు అతడు అర్హుడు కాడు. దరిద్రుడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలు స్వీకరించరు. అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులు అంటుకోడు. దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యనివాడు, ప్రతిగ్రహీత నుంచి తిరిగి యాచించి తీసేసుకున్నవాడు ఇద్దరూ తాడు తెగిన తప్పేల్లాగా నరకకోపంలో పడిపోతారు. దత్తం నదీయతే దానం గృహీతృ నవయాచతే ఉభౌతే నరకే యాతశ్చిన్నరజ్జో ఘటో యథా. బ్రాహ్మణుడు అడిగిన దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీపాక నరకానికి పోతాడు. 100,000 సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానాహింసలు అనుభవిస్తాడు. అటుపైని దరిద్రుడుగా, వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు. అతడి వంశంలో ఇటు అటు 7 తరాల వారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది. నారద, విన్నావు కదా దక్షిణాదేవి వృత్తాంతం. ఇంకా ఏవైనా సందేహాలు, సత్కథలు కావాలంటే అడుగు, చెబుతానని ముగించాడు నారాయణ మహర్షి. నారదుడు వెంటనే అందుకున్నాడు. మహర్షి, దక్షిణతో ప్రసక్తి లేని సత్కర్మలు లేవా? ఉంటే వాటి ఫలం ఏమిటి? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? ఇదొక చిలిపి సందేహమే, అయినా నువ్వు తీర్చాల్సిందే. నారద, దక్షిణ లేని కర్మకు ఫలమే ఉండదు. ఇక దానికి భోక్త ఏమిటి? దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలము ఫలితమును. దక్షిణారహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు. పూర్వకాలంలో వామనుడు ఈ ఏర్పాటు చేశాడు. అశ్రోత్రియంగా పెట్టిన శ్రాద్ధం, అశ్రద్ధగా ఇచ్చిన దానం, అపరిశుద్ధుడు చేసిన యజ్ఞం, అశుచి చేసిన పూజ, అభక్తుడి అర్చన, ఇలాంటి కర్మలనన్నింటినీ బలి అనుభవిస్తాడు. దక్షిణాదేవి పూజ. మహర్షి, దక్షిణాదేవి కథ చెప్పావు. ధ్యాన, స్తోత్ర, మంత్ర, పూజా విధానాలు చెప్పలేదు. అవి కూడా వినిపించు. బ్రహ్మతనయ ఆలకించు. అది అంతా కాణవ శాఖోక్తం. అలనాడు యజ్ఞుడు చేసిన దక్షిణాస్తోత్రం ఏమిటంటే, కార్తీక పూర్ణిమ నాడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి ఆవిర్భవించావు గనక నువ్వు దక్షిణాదేవి అయ్యావు. అంతకుముందు గోలోకంలో నువ్వు సుశీలవు, శ్రీకృష్ణుడి ప్రేయసివి, రాధా సమానవు. రాధాదేవి శాపం వల్ల గోలోకం విడిచిపెట్టి తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమయ్యావు. ఇప్పుడు భాగ్యవశాన నాకు లభించావు. దక్షిణాదేవి, దయచూపించు, నన్ను భర్తగా స్వీకరించు. కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అందించే దేవివి నువ్వే. నువ్వు లేకపోతే అందరి సత్కర్మలు నిష్ఫలమవుతాయి. నువ్వు తప్ప మరింకెవ్వరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని దిక్పాలాది దేవతలు గాని కర్మఫలాన్ని ఇవ్వలేరు. బ్రహ్మదేవుడు స్వయంగా కర్మరూపి, ఫలరూపి మహేశ్వరుడు, యజ్ఞరూపి విష్ణుమూర్తిని నేను, మా అందరికీ సారూపిణివి నువ్వు. కర్మరూపీ స్వయం బ్రహ్మ, ఫలరూపీ మహేశ్వర, యజ్ఞరూపీ విష్ణురహం, త్వమేషాం సారూపిణి. నువ్వు నిర్గుణవు, పరాప్రకృతివి, శక్తివి. నీ వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ శక్తుడయ్యాడు. జన్మజన్మలకు నువ్వు నాతో ఉండి నన్ను శక్తుణ్ణి చెయ్యి అని స్తుతించి ఎదుట నిలబడ్డాడు. దేవి సంతుష్టయ్యి వరించింది. ఇది యజ్ఞుడు చేసిన దక్షిణాస్తోత్రం. యజ్ఞకాలంలో పఠిస్తే యజ్ఞాలు విశేష ఫలితాలను ఇస్తాయి. రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, లాంగల యజ్ఞ, విష్ణు యజ్ఞ, కుబేర యజ్ఞ, ధనదాన, భూమిదాన, ఇష్టాపూర్త నిర్మాణ, ఫలదాన, గజదాన, గోమేధక దాన, లోహదాన, స్వర్ణదాన, రత్నదాన, తామ్రదాన, శివయజ్ఞ, రుద్రయజ్ఞ, శక్రయజ్ఞ, వరుణయాగ, వైరిమర్దన కండక యజ్ఞ, శుచియజ్ఞ, ధర్మయజ్ఞ, పాపమోచన యజ్ఞ, యోనియాగ, వాణీయాగాది సమయాలలో దీన్ని తప్పక పఠించాలి. నిర్విఘ్నంగా శీఘ్రంగా అత్యధిక ఫలదాయకాలు అవుతాయి. ఇక ధ్యాన పూజా విధులు ఏమిటంటే, సాలగ్రామంలో గాని మంగళ కలశంలో గాని దక్షిణాదేవిని ఆరాధించాలి. రెండు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, మూలమంత్రము ఉంది. లక్ష్మీ దక్షాంశ సంభూతాం దక్షిణాం కమలాకళాం సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణాం విష్ణోః శక్తిస్వరూపాం చ పూజితాం వందితాం శుభాం శుద్ధిదాం శుద్ధిరూపాం చ సుశీలాం శుభదాం భజే. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనే మూలమంత్రం జపిస్తూ పూజలు చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులతో షోడశోపచారాలు శ్రద్ధగా నిర్వహించాలి. ఇలా చేస్తే దక్షిణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని పనులు ఫలవంతమవుతాయి. పుత్రార్థులకు పుత్రులు, ధనార్థులకు ధనాలు, విద్యార్థులకు విద్యలు, వివాహార్థులకు వివాహాలు, ఏది కోరుకున్న వారికి అది లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, బంధువియోగం జరిగినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, బంధనాలలో ఇరుక్కున్నప్పుడు ఒక నెలపాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యానాన్ని పారాయణ చేసిన, పురాణంగా విన్న, ఇబ్బందులన్నీ తొలగిపోయి శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. నారాయణ మహర్షి, నీ దయవల్ల దేవీ స్వరూపాల కథలు గాథలు చాలా మటుకు తెలుసుకోగలిగాను. తక్కిన వారి చరితలు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అనుగ్రహించు. నారద, దేవీ చరితలన్నీ వేద పురాణాలలో దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. దేవీ ప్రధాన రూపాలు ఏమిటో, కళాంశావతారాలు ఏమిటో తొట్టతొలిగానే నీకు తెలియజెప్పాను. వాటిలో ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకో, అవి కూడా చెబుతాను విందుగాని. మహర్షి, షష్ఠి మంగళచండి మానసాదేవి వీరు ఆదిపరాశక్తి కళాంశ రూపాలన్నావు, వీరి చరితలు చెప్పావుగావు. షష్ఠీదేవి చరితం. నారద, అయితే చెబుతున్నాను ఆలకించు. ప్రకృతి మాతలో ఆరవ అంశగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు. ఈవిడ శిశువులకు బాలబాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణుమాయా స్వరూపిణి, మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ, స్కందుడి భార్య, ఆయుప్రద, బాలబాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారిణి, యోగమాయా రూపంలో పురిటింట శిశువుల పద్జ ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకోదగింది. స్వయంభోమనువుకి ప్రియవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు. యోగీంద్రుడు చాలాకాలం వివాహం చేసుకోలేదు, తపస్సులకే అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్టిఫలంగా చెరువును ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. 12 ఏళ్ళు మోసింది. బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగానే ఉన్నాడుగాని మృత శిశువు. కళ్ళు తేలవేశాడు. దంపతులు బంధుగణము రోధించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛిల్లింది. మృత శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ అడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలను పరిచ్ఛేదించడానికైనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయడానికి ఇచ్చగించలేదు, చెయ్యలేకపోయాడు. తన జ్ఞానయోగమంతా ఎటుపోయిందో శోకాతురుడైపోయాడు. అంతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రాలలో, పుష్పమాలికలలో తేజో మండలంలాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు, స్తుతించాడు, పూజలు జరిపాడు. మహాదేవి, నువ్వు ఎవరు, ఎవరి ఇల్లాలివి, ఎవరి అమ్మాయివి, స్త్రీరత్నంలాగా భాషిస్తున్నావు. ప్రియవ్రత, నేను దేవసేనను. దేవదానవ సంగ్రామాలలో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను స్కందుడికిచ్చి వివాహం చేశాడు. మాతృకలలో సుప్రసిద్ధను, ఆదిపరాశక్తిలో ఆరవ అంశగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను, ప్రియులకు ప్రియురాండ్రను అందిస్తాను, దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను, సుఖదుఃఖాలు, భయశోకాలు, శుభాశుభాలు, సంపద్ విపత్తులు అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రులయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలమే. కొందరికి మృత శిశువులు లభించినా, కొందరికి చిరంజీవులు కలిగినా కర్మ విపాకమే. గుణవంతులు గుణహీనులు, రూపవంతులు కురూపులు, అంగవికలులు బహుభార్యావంతులు, భార్యావిహీనులు ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరూ కర్మఫలస్వరూపులే. అంచేత కర్మ అన్నింటికన్నా గొప్పది, అన్నింటికన్నా బలీయం. ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువును చేతుల్లోకి తీసుకుని లీలగా పునరుజ్జీవితుణ్ణి చేసింది. బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధిరోహించింది, బయలుదేరబోయింది. రాజు తేరుకుని మరొక్కసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది. ప్రియవ్రత, నువ్వు ముల్లోకాలకి రాజువు, స్వయంభూమనువు పుత్రుడవు కనుక సకల లోకాలలోనూ నా పూజలు జరిపించు, నువ్వు చెయ్యి. అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుణ్ణి ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు పండితుడు అవుతాడు. ఇతడు నారాయణ కళ జాతిస్మరుడు యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు. 100,000 మతపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు సిద్ధిప్రదుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వ సంపత్ప్రదుడుగా వెలువొందుతాడు. పూజలు జరుపుతానని, జరిపిస్తానని దేవసేనాదేవికి మాట ఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుణ్ణి స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. మాలతీదేవికి, బంధువర్గానికి, అమాత్యులకు, పరివారానికి, ప్రజానీకానికి జరిగిన వృత్తాంతమంతా పోసగుచ్చినట్టు చెప్పాడు. అందరూ సంతోషించారు, పండగ జరిపారు. అప్పటి నుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించాడు. పురిటెళ్లలో 6వ రోజున, 11వ రోజున, అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యమప్పుడు షష్ఠీదేవి పూజలు జరుగుతున్నాయి. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు. కౌథుమ శాఖోక్తంగా ధ్యాన పూజ విధాన స్తోత్ర మంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు, నేను నీకు చెబుతున్నాను. నారదా, వింటున్నావా? సాలగ్రామంలోనో, మంగళ కలశంలోనో, వటవృక్షం మూలనో గోడ మీద బొమ్మ గీసి గాని, బొమ్మ చేసి గాని షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి, ధ్యానించాలి. సుపుత్రదాం చ సుభదాం దయరూపాం జగత్ప్రసూం శ్వేతచంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాం భజే. పుష్పాలతో పూజించాలి. షోడశోపచారాలు శ్రద్ధగా చెయ్యాలి. నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ అనేది మూలమంత్రం. ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జరిపించాలి. 100,000 జపిస్తే అపుత్రకులు పుత్రవంశకులు వంతులవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరం. ఇంక స్తోత్రం ఏమిటంటే, నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః. శుభాయై దేవసేనాయై షష్యై దేవ్యై నమో నమః. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః. సుఖదాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః. షష్ట్యై షష్ఠాంశ రూపాయై సిద్ధాయై నమో నమః. మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః. సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః. బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః. కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః. పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః. శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః. ధనం దేహి ప్రియం దేహి, పుత్రం దేహి సురేశ్వరి, మానం దేహి జయం దేహి, ద్విషో జహి మహేశ్వరి, ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః. దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. నారద, ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, యశస్వంతుడు, పరిపాలనా దక్షుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించినా విన్నా అపుత్రకులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. 1 ఏడాది పాటు ఈ పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గుడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెలనాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.